ಭದ್ರಂ ಕರ್ಣೇ ಶೃಣುಯಾಮ ದೇವಾಃ ಭದ್ರಂ ಪಶ್ಯೇಮಾಕ್ಷಭಿರ್ಯಜತ್ರಾಃ ಸ್ಥಿರೈರಂಗೈಸ್ತುಷ್ಟುವಾಗಂ ಸಸ್ತನೂಭಿಃ ವ್ಯಶೇಮ ದೇವಹಿತಂ ಯದಾಯುಃ ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಶ್ರವಾಃ ಸ್ವಸ್ತಿ ನಃ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾರ್ಕ್ಷೋ ಅರಿಷ್ಟನೇಮಿಃ ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದಧಾತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
226 ಪೇಜಿ 58 ಕಾರಿಕ.
ಧರ್ಮಾಯ ಇತಿ ಜಾಯಂತೆ ಜಾಯಂತೆ ತೇನ ತತ್ವತಃ ಜನ್ಮ ಮಾಯೋಪಮಂ ತೇಷಾಂ ಸಾಚ ಮಾಯಾ ನ ವಿದ್ಯತೆ.
ಗೌಡಪಾದಾಚಾರ್ಯವರು ಬ್ರಹ್ಮಸತ್ಯಂ ಜಗನ್ಮಿಥ್ಯಾ ಜೀವೋ ಬ್ರಹ್ಮೈವ ನಾಪರಃ ಅನ್ನೋ ವಿಷಯಾನ್ನಿ ನಿರ್ಧಾರಣ ಚೇಸ್ತುನ್ನಾರು. 57 ಶ್ಲೋಕಂ ನುಂಚಿ 74 ಶ್ಲೋಕಂ ವರಕು ಇಂತವರಕು ಚೆಪ್ಪಿನಟುವಂಟಿ ಅಂತೇ ಆಗಮ ಪ್ರಕರಣ ನುಂಚಿ ವೈತಧ್ಯ ಪ್ರಕರಣಂ ಅದ್ವೈತ ಪ್ರಕರಣಂ ಅಲಾತ ಶಾಂತಿ ಪ್ರಕರಣಂ ಇಂತವರಕು ಚೆಪ್ಪಿನಟುವಂಟಿ ವಿಷಯಂ ಏಮಿಟಿ ಅನಿ ಸಾರಾಂಶಾನ್ನಿ ಇಸ್ತುನ್ನಾರು ಈ ಒಕ್ಕ 57 ಕಾರಿಕ ನುಂಚಿ 74 ವರಕು. ಅಂತೇ ಮನಂ ವಿನ್ನದಾನ್ನೇ ಮಳ್ಳಿ ವಾರು ತಿರುಗಿ ಚೆಪ್ತುನ್ನಾರು ಸಿಂಹಾವಲೋಕನಂ ಲಾಗ. ಇಂತವರಕು ಏನು ಚೂಸಾಂ మనం అనే విషయాన్ని బ్రహ్మమే సత్యం అని చెప్పారు. ఈ జగత్తు మనం చూసే ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యా అన్నం. మిథ్యా అంటే ఏమిటి? మాయా కల్పితం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మరి ఈ జీవులు ఎవరు అంటే ఈ జీవులందరూ కూడా బ్రహ్మమే అన్నారు. ಜೀವೋ ಬ್ರಹ್ಮೈವ ನಾಪರ. ಜೀವಾತ್ಮ ಪರಮಾತ್ಮ ಏವ. ಜೀವ ಬ್ರಹ್ಮ ಏವ. ಜೀವೋ ಬ್ರಹ್ಮೈವ ನಾಪರ, ವೇರು ಕಾದು ಜೀವುಡು ಬ್ರಹ್ಮಮೇ ಅನ್ನಾರು. ಮನಂ ಚೂಸೇವಿವನ್ನೀ ಕೂಡ ಬ್ರಹ್ಮಮೇ ಅನಿ ಮನಂ ತಿಳಿಸುಕೋವಾಲಿ. ಮನ ದೃಷ್ಟಿ ಸತ್ಯಮನಿ ಅನುಕೋಕೂಡದು. ಮನಂ ಚೂಸೇ ಮನ ದೃಷ್ಟಿ, ದೃಷ್ಟಿ ಅಂತೇ ಮನ ಆಲೋಚನ, ದೃಷ್ಟಿ ಅಂತೇ ಚೂಪು ಕಾದು. ಇಕ್ಕಡ ಪುಷ್ಪಾನ್ನ ಪುಷ್ಪಂಗಾನೇ ಚೂಸ್ತಾಂ, ಆ ಚೂಪು ಚಪ್ಪಲ ಮನ ದೃಷ್ಟಿ ಅಂತೇ. ಇಕ್ಕಡ ಮನ ಆಲೋಚನ ವಿಧಾನ, ಮನ ಅನುಕೂನೇ ತೀರು. ಮನ ಚೂಸೇ ಆ ಶರೀರಂ, ಸ್ಥೂಲ ಶರೀರಂ, ಸೂಕ್ಷ್ಮ ಶರೀರಂ, ಅದಿ ಮಾಯಾ ಪ್ರಕೃತಿ. ದಾನ್ ವೆನುಕಾಲ ಉನ್ನಟುವಂತಿ ಬ್ರಹ್ಮಂ ಉನಿಕಿ, ಆ ಉನಿಕಿನಿ ಗ್ರಹಿಸಾಲಿ. ಮನಂ ಚೂಸೇದೊಕಟಿ, ಗ್ರಹಿಸೇದೊಕಟಿ. ಫ್ಯಾನು ಚೂಸ್ತೂನೇ ಉನ್ನಾಂ, ವಿದ್ಯುತ್ತಿನಿ ಗ್ರಹಿಸಾಲಿ. ಫ್ಯಾನು ಚೂಸ್ತೂನೇ ವಿದ್ಯುತ್ ಗ್ರಹಿಸಾಲಿ. ಮನ ಮನಸ್ಸು ಟಕ್ಕನ ಫ್ಯಾನು ಮೀದಕ್ಕೆ ವೆಳ್ತುಂದು, ಕಾನಿ ವಿದ್ಯುತ್ ಕನಪಡದು ಕದಾ, ಎಕ್ಕಡ ಗ್ರಹಿಸ್ತಾಂ? ಚೂಸೇ ದೃಷ್ಟಿ ಅನ್ನೇಟುವಂಥದ್ದು ಫ್ಯಾನು, ಕಾನಿ ಮನ ಆಲೋಚನ ಅದೇ ದೃಷ್ಟಿ ಅಂತ. ಇಕ್ಕಡ ಮನಂ ಚೆಪ್ಪೇದು అది దృష్టి. నీ దృష్టి ఏం బాగాలేదురా, నీ ఆలోచన ఏం బాగాలేదని కదా అర్థం. నీ దృష్టి బాగాలేదని అంటే నీ చూపు బాగలేదని అర్థం. తెలుగులో అంటుంటాం కదా, నీ దృష్టి బాగలేదురా అంటే ఏమిటి, ఆ విషయంలో నీ ఆలోచన సరిగా లేదనే కదా అర్థం. అంతేకాని నీకు మెల్లకన్నుతో చూస్తావని అట్లా చూస్తావని కాదు కదా. అది దృష్టి అంటే ఆ అర్థం. వాచ్యార్థం తీసుకోకూడదు, లక్ష్యార్థం తీసుకోవాలి. ఇక్కడ దృష్టి అంటే ఏంటి, అది ఫ్యాన్ దృష్టి, విద్యుత్ దృష్టి. కన చూడగానే కనపడేది ఫ్యాను, కానీ దాని వెనకాల ఉన్నది ఫ్యాను. ఫ్యానుగా ఉండాలంటే దానికి ఉనికినిస్తున్నది ఎవరు? విద్యుత్. అదేవిధంగా ఈ ప్రపంచం మనం చూస్తున్నదంతా కూడా ప్రపంచం ప్రపంచంగా ఉండాలి, జీవుడు జీవుడుగా ఉండాలి అంటే బ్రహ్మమే అని గ్రహించంటున్నది శాస్త్రం. ఈ జీవులందరూ కూడా ధర్మాహ అంటే ఈ జీవరాశులన్నీ కూడా న జాయంతే, ఏ న జాయంతే, ఇవన్నీ నిజంగా పుట్టలేదు, నిజంగా పుట్టలేదు, న జాయంతే తే న తత్వతః జాయంతే, ధర్మాః న జాయంతే ఇతి, ఇవన్నీ నిజంగా పుట్టలేదు మనం అనుకున్న విధంగా. ఇతి అంటే ఈ విధంగా మనం అనుకున్న విధంగా నిజంగా అవి పుట్టలేదు. తత్వతః న జాయంతే, నిజంగా పుట్టలేదు అవి, పుట్టలేదు నిజంగా పుట్టలేదు, పుట్టినట్లుగా కనపడుతున్నాయి, పుట్టినట్లుగా కనపడుతున్నాయి. పాము పుట్టలేదు, అది పుట్టినట్లుగా కనపడుతున్నదే కానీ నిజంగా పుట్టలేదు. పాము పుట్టలేదు అని చెప్పాలి ముందు. పుట్ట అంటే పుట్ట కాదు, పుట్టడం. పాముకు పుట్టుక లేదు, ఇక్కడ తాడేకి ఉన్నది కానీ పాముకు నిజంగా పుట్టుక లేదు, అది ఉన్నట్లుగా పుట్టినట్లుగా కనపడుతోంది. తత్వతః అంటే నిజంగా, నిజంగా లేదు అని అర్థం. నిజంగా లేదు అంటే నీకు కనపడటానికి ఉన్నది కానీ నిజంగా లేదు. ఏమంటే పాము కనపడుతోంది కదండి అన్నాడు, కనపడవచ్చు కానీ నిజంగా లేదు అన్నారు అని. తత్వతః అంటే నిజంగా లేదు. తేషాం జన్మ మాయోపమం, ఈ జీవరాశులన్నీ కూడా జన్మిస్తున్నాయి అని అనుకోవడం, జన్మ వాటి పుట్టుక మాయా ఉపమం, మాయతో సమానం. ఉపమం అంటే సమానం, మాయతో సమానం. సా మాయా న విద్యతే, ఇవన్నీ మాయతో సమానం. అప్పుడు మాయతో సమానం అంటే మరి మాయేనండి, ఇది మాయా, ఇది మాయా, ఇది మాయా అన్నీ చెబుదాం కదా, పోనీ ఉన్నది కదా మాయా, అప్పుడు ఒప్పుకుందామా? అవి మాయతో సమానం అన్నప్పుడు ఉన్నట్లే అవుతుంది కదా అన్నాడు. మాయే లేదు కదా, మాయతో సమానమైనవి మాత్రం ఎలా ఉంటాయి? మాయ అనేది న విద్యతే, ఏది లేదో అదే మాయా అన్నారు. మెజీషియన్ చేసేటటువంటి ఆ మ్యాజిక్ అంతా కూడా, మ్యాజిక్ అనగానే మనకు తెలుస్తుంది ఏమిటి, ఏది నిజంగా లేదు అని. అందుకని మాయ అనగానే వెంటనే మనకేం గుర్తుకొస్తుంది, అదంతా మాయరా అంటారు, మాయగాడు అంటారు. చూసారు, మాయ చేసేవాడు మాయగాడు అంటుంటారు తెలుగులో. అంతా మాయరా అంటే ఏమిటి, నిజంగా లేదు. అదే గౌడపాదాచార్యులు వారు చెప్తున్నారు. మాయ సా అంటే ఆ మాయ, సా అనేది స్త్రీలింగం, మాయ అనేది స్త్రీలింగం కదా, అందుకని సా మాయ న విద్యతే, నిజంగా లేదు. ఇక్కడ చూడండి, మూడు విషయాలు చెప్పారు. ఇవన్నీ నిజంగా పుట్టలేదు అన్నారు. నిజంగా పుట్టలేదని చెప్పిన తర్వాత నీకు కనిపిస్తున్నవన్నీ కూడా, నువ్వు పుడుతున్నాయి అని అనుకుంటున్నవన్నీ కూడా నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి చాక్లెట్లు ఇచ్చుకుంటున్నావు కదా, అన్నీ పుడుతున్నాయి పుడుతున్నాయి పుడుతున్నాయని, అదంతా మాయా ఉపమం అన్నాడు, మాయతో సమానం అన్నాడు. మాయతో సమానం అంటే ఏమిటి? రెండవ మెట్టు మాయతో సమానం అన్నారు, మాయా ఉపమం. మరి మాయ అంటే ఏమిటండి అన్నారు, ఏదైతే లేదో అదే మాయ అన్నారు. ఏదైతే లేదో అదే మాయ, సా మాయ నా విద్యతే, నిజంగా లేదు అన్నారు. అంటే ఏమిటి, ఈ మాయోపమైనటువంటి మాయా ఉపమం అంటే సమానమైనటువంటివన్నీ కూడా లేవు అని అర్థం. ఎందుకని, మాయతో సమానం గనక, ఎందుకని మాయ లేదు కనుక మాయతో సమానమైనవన్నీ కూడా ఉండవు కనుక జన్మ లేదు. మరి ఏం చేయాలండి అన్నారు. తర్వాత ఏమిటంటారు, ఏమి లేదు బ్రహ్మమే ఉన్నది, ఇవన్నీ కనపడుతున్నాయి అన్నారు. తర్వాత కారికి, ఇంతవరకు క్రిందటి వారం చూసాం కనుక సత్య అంశని మనం గ్రహించాలి, అనృత అంశని మనం చూస్తున్నాం. అనృతం అంటే ఏమిటి, సత్యం కాని దాన్ని అనృతం అంటారు. బ్రహ్మ సత్యం, సత్య అంశమేమో కనపడటంలే, కంటికి కనపడదు అది. అనృతమైన అంశం ఏమిటి? నిజం కాని అంశ, నిజం కానిటువంటిది అసత్యమైనటువంటి అంశ కనపడుతోంది కంటికి. మనం అనృతమైన దాన్నేమో కంటికి కనపడుతున్న దాన్ని సత్యం అనుకుంటున్నాం, కంటికి కనపడనటువంటి సత్యమైన దాన్నేమో లేదనుకుంటున్నాం. దానివల్లనే మనిషికి బాధలు, దిగులు, చింత అన్నీ వస్తున్నాయి. సత్యమైన పాముని తెలుసు, తాడుని తెలుసుకోకుండా అనృత అంశ అంటే సత్యం కానటువంటి, అనృతం అంటే సత్యం కానటువంటి, నిజం కానటువంటి, నిజం కానటువంటి పాముని చూసి ఏమవుతున్నది? భయపడుతున్నాం. నిజం కానటువంటి పాముని చూస్తున్నాం మనం, అది నిజం కాదు. సత్యమైనది ఏమిటి? అక్కడ తాడు, తాడును మనం చూడలే, తాడు మీద పామును చూస్తున్నాం. పామును చూసి ఏమవుతున్నది? ఇక్కడ భయపడుతున్నాం. అదేవిధంగా సత్యమైన బ్రహ్మాన్ని మనం తెలుసుకోవడంలా, తెలుసుకోకుండా బ్రహ్మం మీద కల్పింపబడినటువంటి ఈ నామరూపాలన్నీ సత్యం అనుకుంటున్నాం. దిగులు, బాధ, భయం. జ్యోతిష్కుడు ఆయన దగ్గర నుంచి ఒక ఆయన దగ్గర నుంచి ఇంకొక ఆయన దగ్గరికి తిరుగుతూ ఉంటాం, కాళ్ళు చెప్పులు అరిగిపోయేటట్లుగా. జాతకం సరిగ్గా ఉందో లేదో చూడండి, వాస్తు సరిగ్గా ఉందో లేదో చూడండి. మన జాతకం కోసం ముందు తిరుగుతాం, తర్వాత మన పిల్లల జాతకం కోసం, తర్వాత మన మనవాళ్ళు మనవరాళ్ళ జాతకం కోసం, ఇంకా తిరుగుతూనే ఉంటాం. ఎందువల్ల తిరుగుతున్నాం? ఈ నామరూపాలు మనం సత్యం అనుకోవడం వల్ల లేనివి అనృతమైనటువంటివి సత్యం అనుకుంటున్నాం. ఎందుకు సత్యం అనుకుంటున్నాం? ఈ అనృతమైనటువంటి కనపడడానికి సత్యమైన ఒక పదార్థం ఉండాలిగా దానికి వెనకాల. అండి, పాము కనపడటానికి, ఆ పాము కనపడడానికి ఒక వస్తువు ఏదో సత్యమైనది ఉండాలి కదా ఆధారం. ఆధారమైనది లేకుండా ఇప్పుడు నీడ కనపడుతోంది, ఆ నీడ కనపడటానికి ఒక వ్యక్తి ఉండి ఉండాలి కదా. నేనుంటే కదా నా నీడ పడుతుంది, నేను లేకుండా నా నీడ వస్తుందా? వస్తుందా? అంటే సత్యం కానటువంటిది ఒకటి కనపడాలంటే సత్యమైనది ఒకటి ఉండి ఉండాలి. అవునా? ఇవి బాగా ఆలోచించండి. పాము కనపడుతున్నది అంటే దానికి ఆధారమైనటువంటిది ఏదో ఉండాలి, అది తాడు. అదేవిధంగా నీడ పడుతున్నది అంటే, సినిమాలు చూసారా, నిన్ను వీడని నీడను నేనే అని ఒక పాట ఉంది, నిన్ను వీడని నీడను నేనే. అంటే నీడ అనేటువంటిది కనపడుతున్నది ఏంటి, మనం ఒక్కొక్కసారి సినిమాలో చూపిస్తారు, నీడ చూపిస్తాడు. నీడ చూపిస్తే అంటే ఏమిటి అర్థం? అక్కడ ఎవరో మనిషి ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే మనిషి లేకుండా నీడ పడదు కదా. అంటే అనృతమైనది కనపడుతున్నది, దానికి ఏదో సత్యమైనది ఉండి ఉండాలి. ఇది మనందరికీ తెలుసు, లేకపోతే అది రాదు. అదేవిధంగా ఇక్కడ ఈ మాయోపమం అయినటువంటి ఈ జగత్తు అనృతం, ఈ అనృతమైన దానికి ఏదో ఒక సత్యం ఉండి ఉండాలి. ముందు అనృతమైనది తెలుస్తుంది, సత్యమైనది తెలియదు. కొన్ని కొన్ని సినిమాల్లో అవన్నీ చూపిస్తుంటారు. సత్యమైనది తెలియదు, అనృతమైనది తెలుస్తుంది. పాము అనృతం, నీడ అనృతం, దాన్ని బట్టి మనం ఏం గ్రహిస్తున్నాం? అది లైట్ వేయంగానే దీనికి ఆధారమైనటువంటి సత్య అంశ. ఇప్పుడు అనృత అంశం ఒకటి, సత్య అంశం ఒకటి. సత్యమైనటువంటిది తాడు. కనుక మీరు అనృత అంశాన్నే చూసుకుంటూ ఆనందంగా ఉంటారా, సత్య అంశాన్ని తెలుసుకుంటే ఆనందంగా ఉంటారా? సత్యం అనృతాన్ని చూస్తే మనకు ఆనందం ఉండదు. మన ముఖ ప్రతిబింబం చూసి ఆనందిస్తారా, ముఖాన్ని చూసి ఆనందిస్తారా? ముఖం ముఖ్యమా, ప్రతిబింబం ముఖ్యమా? ప్రతిబింబ ముఖం అనృతం, నిజం ముఖం సత్యం. కనుక సత్యాన్ని ఇష్టపడతాం కానీ అనృతాన్ని ఇష్టపడం. నీడ అనేటువంటిది అనృతం. నీడకి ఆహారం పెడతారా, మనిషికి ఆహారం ఇస్తారా? నా నీడకు కూడా పెట్టండి కొంచెం అన్నట్టు వాడేవాడు. మేమిద్దరం వచ్చామండి, నేను నా నీడ అన్నట్ట. నీడకి ఏం విలువ లేదు, నీడకి సత్యత్వం లేదు, అనృతం అది. సత్య అంశ అనృత అంశంలో రెండింటిలో ఏ అంశం తీసుకుంటే మనకు మంచిది, మనం ఇష్టపడతాం, మనకు ఉపయోగపడుతుంది చెప్పండి మీరే. అనృత అంశ, సత్య అంశ, రెండు అంశాలు ఉన్నాయి. తాడు సత్య అంశ, పాము అనృత అంశ, నీడ అనృత అంశ, మనిషి సత్య అంశ. మనిషి కాకపోవచ్చు దేనైనా సరే, దేని నీడో దేని నీడో అది సత్యం, నీడ సత్యం కాదు. కనుక ముఖం అనృతం, మనిషి ముఖం సత్యం, మనిషి ప్రతిబింబ ముఖం అనృతం. కనుక అనృత అంశ సత్య అంశలు ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అనేది అమృత అంశ, బ్రహ్మం అనేది సత్య అంశ. బ్రహ్మం మనకు అనిపిస్తున్నది ఇప్పుడు, అజ్ఞానంలో ఉన్నంత వరకు ప్రపంచం తెలుస్తూ ఉంటుంది, అది అనృత అంశ. ఆ అనృత అంశ కనపడుతున్నది అంటే దానికి ఆధారభూతమైనటువంటి సత్య అంశ ఏదో ఉన్నది. ఇది బాగా మనం మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. ఇక్కడ పాము కనపడుతున్నది అంటే పాము సత్యం కాదు కనుక, అనృతం కనుక దానికి ఆధారమైనది ఏమిటి అని చెప్పి విచారణ చేస్తారా చెయ్యరా? మన ఇంటి మనం చిన్నపిల్లలం బాగా భయపడతాం పాము అనుకుంటాం, పెద్దవాళ్ళు వచ్చి అరే పాము ఎందుకు వస్తుందిరా ఇక్కడ అని చెప్పి లైట్ వేస్తారు, వేయంగానే పాము లేదన్నా మనం భయపడ్డాం చూసి. మన వాళ్ళు చెప్పంగానే లైట్ వేయంగానే అనృత అంశ లేదని తెలిసిపోయింది. పోయిందా అనృత అంశ లేదని తెలిసిందా? అబ్బా, లైట్ వేయంగానే అనృత అంశ అయినటువంటి పాము పోలేదు ఎక్కడికి, అది లేదని తెలిసింది. నేను ఏదైతే పాము అనుకున్నానో అనృత అంశని, దాని సత్యత్వం ఏమిటి, ఆధారం ఏమిటి, అది తాడు. తాడు చూసి భయపడతారా? పడరు కదా, పరిగెత్తిపోతారా? పరిగెత్తరు కదా. నీడ చూసి భయపడతాం, నీడ కూడా బాగుంది, నీడ చూసి భయపడతాం. నిజమైన వ్యక్తిని చూసి భయపడం నిజంగానే, ఎవరని తెలిసిపోతుంది, నీడను చూసి భయపడతాం. నీడను చూస్తే ఎవరని తెలియదు సరిగ్గా. అనృత అంశం కదా ఎప్పుడూ సరిగ్గా ఉండదు, అనృత అంశం ఎప్పుడూ సరికాదు. అది సత్య అంశాన్ని గ్రహించాలి. ప్రపంచం అనేది అనృత అంశ, మనం చూసేది దీని వెనకాల ఆధారమైనటువంటిది బ్రహ్మ అంశ. సత్ 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 అనేటువంటిది అంశ, అదే సత్యం, కానీ ఇది వచ్చే పోయేది, నిజం కాదు, తాత్కాలికం, అనిత్యం. అసలు అది లేదు, తాత్కాలికం అని చెప్పకూడదు. తాత్కాలికం, అనిత్యం. ఇప్పుడు ఈ పాము తాత్కాలికమా? కొంచెంసేపు ఉంటుందండి, తర్వాత పోతుంది అంటారా? మన ముఖం కూడా ప్రతిబింబ ముఖం తాత్కాలికంగా కొంచెంసేపు ఉంటుందండి నాతో పాటే అంటారా? ఏం చెప్తాం? అసలు అది లేదు నిజంగా, పాము అనేటువంటిది నిజంగా లేదు. అందుకనే గౌడపాదాచార్య వారు చెప్పబోతున్నారు ఈ విశేషణాలన్నీ, అది కాసేపు ఉన్నది, అనిత్యంగా ఉన్నది, అశాశ్వతంగా ఉన్నది. అసలు ఈ పదాలన్నీ మాట్లాడచ్చా మనం? ఎందుకని? అది లేదు అసలు. మాయోపమం యా సా మాయ న విద్యతే, లేని అనృత అంశకి వర్ణన ఏమిటండి, విశేషణాలేమిటి? అది కాసేపు ఉంటుంది, అనిత్యంగా ఉంటుంది, అది నిత్యం కాదు. అసలు ఈ వర్ణననంతా దానికి అవసరమా? ఎక్కడ వస్తువే లేదో దాని వర్ణన ఎందుకండి అసలు? అవసరం లేదు కదా అంటున్నారు ఇప్పుడు చెప్పబోయే కారికల్లో గౌడపాదాచార్యుల వారు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం 59వ కారిక.
యథామాయామయద్బీజాత్, జాయతే తన్మయోంకురః, నాసౌ నిత్యో న చోచ్ఛేది, తద్వద్ధర్మేషు యోజనాం.
ఇవన్నీ చాలా ముఖ్యమైన కారికలు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు, క్రిందటి వారమే చెప్పాను, మళ్ళీ దాన్ని ఇప్పుడు వివరంగా చూస్తాం. ఊరికే టూకీగా చెప్పాను, టూకీగా, చాలా రోజులైంది మాట ఉపయోగించి, టూకీగా అంటే బ్రీఫ్గా చెప్పాను. ఇప్పుడు వివరంగా మనం చూడాలి. మాంత్రికుడు విత్తనాలు తీసుకొచ్చి అవి చల్లగానే అంకురాలు వస్తాయి, అంకురం మొలక. అవి మొలకొచ్చినప్పుడు మాంత్రికుడు చేతిలో నిజంగా విత్తనాలు లేవు, ఆ వెయ్యడం వల్ల వచ్చిన అంకురాలు లేవు, వేసినట్లుగా విత్తనాలు మొలక వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఆ లోపల కొంచెం పచ్చపచ్చగా అయిపోతే పెద్ద పెద్ద అవుతుంది. ఏమిటండి లేనివన్నీ ఎట్లా కనపడుతున్నాయి అన్నాడు. అది చెప్తున్నారు చూడండి, యథా ఏ విధంగానైతే మాయామయాత్ బీజాత్. బీజం అంటే విత్తనం, బీజం అంటే విత్తనం, బీజాత్ అంటే బీజము నుండి. ఏ బీజము నుండి? మాయామయాత్, మాయామయమైనటువంటి బీజము నుండి. మాయామయమైనటువంటి బీజము నుండి అంటే ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలి? ఇందాకేం చెప్పారు, సా మాయా న విద్యతే, మాయామయమైన బీజం అన్నారు అంటే లేని బీజం అని అర్థం. అక్కడ మాయా, సా మాయ న విద్యతే అన్నాడు. విద్ అంటే ఉండడం, న విద్యతే ఏదైతే లేదో అదే అవిద్య అన్నారు. మాయ అవిద్య, మాయాకు మరొక పేరు అవిద్య. అవిద్య అంటే ఏదైతే నిజంగా లేదో అదే అవిద్య. ఇది అర్థం కావడానికి చాలా ఏళ్ళు పట్టింది మనకు. ఏంటంటే ఓహో అవిద్య ఒకటి ఉన్నది, అవిద్య ఒకటి ఉన్నది. ఏమిట్రా అవిద్య అంటే? ఏదైతే లేదో అది అవిద్య. నా విద్యతే ఇది అవిద్య. ఇంటలెక్ట్కి కొన్ని పదాలు లోపల జీర్ణించుకోవడం చాలా కష్టం, చాలా సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మనకు కొన్ని కొన్ని పదాలు మన మనసులో ఒక ఫ్రేమ్ వర్క్ అయిపోయి ఉంటాయి. అవన్నీ ఆ అర్థంలోనే ఉంటుంది, అది ఆలోచన ఆ అర్థం నుంచి బయటికి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది మనకి. అవిద్య అవిద్య అంటే ఏదో అవిద్య ఉన్నది కాబోలు అనుకుంటాం మనం. అరే అవిద్య అంటే లేదు, నా విద్యతే ఏదైతే లేదో అది అవిద్య. మాయా మరొక పేరు అవిద్య. ఆయన ఏం చెప్పారు, సా మాయ న విద్యతే అన్నారు, మాయ లేదన్నారు. కనుక ఇక్కడ మాయామయాత్ బీజాత్ అంటే ఏమిటి, లేని బీజం నుంచి. ఆ మాయను ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఏ మాయ అయితే నిజంగా లేదో అటువంటి నిజంగా లేనటువంటి మాయ లాంటి బీజం అన్నారు. ఆ బీజం నుంచి అంటే లేని బీజం నుంచి చెట్టు వచ్చిందండి, చెట్టు కనపడుతున్నదండి. ఇప్పుడు మీరేం చెప్తున్నారు, చెట్టు చూడంగానే పచ్చగా ఉందండి చెట్టు, ఆకులు గుండ్రంగా ఉన్నాయండి అన్నాడు. నువ్వు చూసే చెట్టు అసలు లేదు, దానికి గుండ్రటి ఆకులు పచ్చటి ఆకులు ఈ వర్ణన అంతా దానికి సంబంధించిందేనా? ఏమన్నా విలువ ఉందా మన వర్ణనకి? వాల్యూ ఉందా ఏమన్నా? లేదు కదా. ఎందుకని? మాయ లేవు. లేని వాటికి నీ వర్ణన ఏమిటి? ఆ వాడు చూపించేటప్పుడు ఆహా ఎంత బాగుంది, పావురాలు కనపడతాయి, తెల్లగా ఉన్నాయండి పావురాలు. ఎందుకంటే మనం పావురాలను చూస్తున్నాం కదా తెల్లగా, అవి తెల్లగా కనపడుతున్నాయి అక్కడ. ఆ తెలుపుదనం అనే దానికి పావురానికి, పావురమే లేనప్పుడు తెలుపుదనం ఎందుకు కనపడుతున్నది నీకు? కనపడుతుందే. అందుకని మామూలుగా ఇల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో, భ్రాంతి అంటారు దాన్ని, ఇల్యూషన్ అంటారు. ఈ ప్రపంచాన్ని మనం ఇల్యూషన్ అని చెప్పాను, మ్యాజిక్ని ఇల్యూషన్ అంటాం, కళని ఇల్యూషన్ అంటాం, భ్రాంతి మామూలుగా సహజంగా మనం వాడే పదం, అదంతా ఇల్యూషన్ అండి, అది లేదండి నిజంగా అన్నాం. కానీ ఈ ప్రపంచానికి మనం ఇల్యూషన్ అని చెప్పి అనం, అది భ్రాంతి. ఇది ఇల్యూషన్, భ్రాంతి కాదు. ఇది ప్రపంచం అనేది భ్రాంతి కాదు, ఇది కల్పన, కల్పిస్తున్నాం మనం. కొంచెం డిఫరెన్స్ ఉంది అక్కడ, మనం ఆలోచించాలి. ఇల్యూషన్ భ్రాంతి అనే పదాన్ని మనం వాడతాం. ఇది వరల్డ్ అనేది, ప్రపంచం అనేది ఇల్యూషన్ కాదు. ఇల్యూషన్ అయితే ఏమవుతుందంటే ఆ 3 గంటలు అది అయిపోగానే, షో అయిపోగానే అయిపోతాయి, ఏముండవు అక్కడ. చూసారా, ఆ షో అయిపోగానే మనం వెళ్ళి కాసిన చెట్లు తెచ్చుకుందాం అంటే అది తెచ్చుకోగలరా? నీళ్లు షార్టేజ్గా ఉందని చెప్పి నేను వెళ్ళా ఒక షోకి ఇక్కడే మెడ్రాసులో. వెళితే నీళ్లు పోస్తూనే ఉన్నాడు, దార వస్తూనే ఉన్నాయి నీళ్లు కంటిన్యూస్గా పోస్తున్నాడు పోస్తున్నాడు. ఎన్ని నీళ్ళు వస్తున్నాయో, అందరు వచ్చి జనం మాకు నీళ్ళు షార్టేజ్గా ఉంది అయినా కాసిన నీళ్ళు అంటే అక్కడికి పోతే ఒక్క నీళ్ళు జుక్కుండదు. కనుక మనం అది ఇల్యూషన్ అనేది ఏమిటి, భ్రాంతి అనేది ఉన్నట్లుగా కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రపంచం అనేది ఉన్నట్లుగా కనపడుతుందని మనం మాయతో పోలుస్తున్నాం, భ్రాంతి అంటున్నాం, కానీ కొంత తేడా ఉంది దీనికి. అది వ్యవహారానికి ఉపయోగపడదు. జ్ఞానం వచ్చిన తర్వాత ఇది మిథ్య అని తెలిసినప్పటికీ కూడా ఇది వ్యవహారానికి ఉపయోగపడుతుంది. ఈ శరీరానికి భ్రాంతిపూర్వకమైనటువంటి మెజీషియన్ చేసినటువంటి నీళ్లు కానీ ఏది ఉపయోగపడదు. అది సత్యం కాదని తెలిసిపోయింది మనకు షో అయిపోయిన తర్వాత. కాసి నీళ్లు తెచ్చుకుందాం అని చెప్పి దాహం అవుతుంది, కాసి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే ఇస్తాడు ఆయన, నాయన నేనేం చేయలేను నీళ్లు లేవు అంటాడు. అదే ఈ ప్రపంచం జ్ఞానం వచ్చిన తర్వాత, ఇది మాయ అని తెలిసిన తర్వాత ఇది ఉంటుంది, ఇది పోదు. చూసారా, భ్రాంతి ఇల్యూషన్ అనే దానికి ప్రపంచానికి కొంచెం తేడా ఉందా లేదా? ఇది వ్యవహారానికి ఉపయోగపడుతుంది, అది వ్యవహారానికి ఉపయోగపడదు. ఇప్పుడు ఒక వ్యక్తికి జ్ఞానం వచ్చిందండి, ఆత్మ నేను బ్రహ్మస్వరూపాన్ని అని వచ్చేసింది, ఇదంతా మాయ అని తెలిసిపోయింది. మాయ అని తెలిసిపోయిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆ జ్ఞానికి ఈ పదార్థాలు ఇవన్నీ ఉపయోగపడతాయా పడవా? ఆ జ్ఞానికి ఈ పుష్పం ఉంటుందా ఉండదా? ఎదురుగా కనపడుతుంది, కానీ అక్కడ మాయ అని తెలిసిన తర్వాత నిజంగా లేదని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ కొంచెం ఉంటుంది వ్యవహారానికి. జ్ఞానం రాగానే ప్రపంచం అంతా మాయమైపోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది శరీరం? ఆకలి, అన్నం, నీళ్లు ఇవన్నీ కనుక అన్నీ ఉంటాయి. అది కొంచెం తేడా తెలుస్తుంది ఇప్పుడు. అక్కడ ఇక్కడ పాము లేదన్న తర్వాత తాడే ఉన్నదని చెప్పాం, అదేవిధంగా ఇక్కడ బ్రహ్మమే ఉన్నదన్న తర్వాత కూడా పాము లాంటి కనపడుతున్న ఈ యొక్క ఈ ప్రపంచ నామరూపాలన్నీ ఏవైతే చూశాను అంతకుముందు అవి అలాగే ఉంటాయి, కానీ అవి నిజం కాదని తెలుసుకొని ఉంటాయి. అది నిజం కాదని మనకు తెలుస్తుంది. సరే, కొంచెం ఆలోచించాలి బాగా. అందుకని ఇది ఇట్లా అని కేటగరైజ్ చేసి విడివిడిగా ఇలా ఇలా అని చెప్పి వివరణ చేయలేవు. ఇలాగని వర్ణింపలేను అని అన్నారు త్యాగరాజుల వారు. ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఇలాగని వర్ణింపలేను అన్నాడు. అదే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉపనిషత్తుల నుంచే చెప్పారు ఆయన. చూడండి, యథా మాయామయాద్ బీజాత్ జాయతే తన్మయ అంకుర. తన్మయ అంటే అట్లాంటి ఆ విత్తనానికి సంబంధించినటువంటి అని అర్థం. తన్మయ అంటే ఆ విత్తనంలాంటి, ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది కదా, ఆ వృక్షమే కదా వస్తుంది. తన్మయ అంకుర, అదే విధమైనటువంటి అంకురం వచ్చింది. జాయతే అసౌ, ఇప్పుడు ఆ అంకురం వచ్చిందండి, మాయ మ్యాజిషియన్ మాంత్రికుడు వేసినటువంటి అంకురం వచ్చింది. వచ్చిన దాన్ని దానికి ఏమని చెప్తావు? న నిత్య న ఉచ్చేది, అది నిత్యమని చెప్పలేవు. ఉచ్చేది అంటే దాన్ని నేను నాశనం చేస్తాను అని చెప్పి అనలేదు. అది నిత్యము అనే మాట సత్యం కాదు. దాన్ని నేను ఉచ్చేది అంటే ఏమిటి? దాన్ని పీకేస్తాను, దాన్ని లాగేస్తాను నేను అని అంటే రెండు మాటలు ఏమన్నా వర్తిస్తాయా దానికి? మాంత్రికుడు వేసినటువంటి విత్తనాలకి మొలచిన మొక్కలని, అంకురాలని ఇది నిత్యమను, ఇది నేను తీసేస్తానను, లాగి పారేస్తానను అనే మాటలు దానికి వర్తిస్తాయా? ఎందుకని వర్తించావు? లేవు గనక. కనుక లేనప్పుడు నీ మాటలు దానికి వర్తించవు. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా మనం చూస్తున్న దాన్ని, మనం మాట్లాడే మాటలన్నీ నిజంగా వర్తించవు. మనం మాట్లాడుతూ ఉన్నాం ఊరికే, దానికి వర్తించవు అవి. ఏమని? ఈ ప్రపంచం నాకు దుఃఖాన్ని ఇస్తోంది అన్నావు, అసలు దానికి వర్తించదు. పాము దుఃఖాన్ని ఇస్తుంది నాకు అన్నావు. నువ్వు పామును చూస్తున్నంతసేపు పాము దుఃఖాన్ని ఇస్తుంది, పాము లేదు అది తాడని తెలుసుకున్నప్పుడు దుఃఖాన్ని ఇవ్వదు. అదేవిధంగా ఇది బ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు, ఆత్మ అని తెలుసుకున్నప్పుడు, ఈ ఆత్మే అక్కడ అంతటా ఉన్నది, ఉన్నది ఉనికి రూపంలో ఉన్నది అని తెలుసుకున్నప్పుడు అది భయాన్ని కలిగించదు. అందుకని జగన్ మిథ్యాత్వం వచ్చే వరకు జ్ఞానం రానట్లే. నాకు బ్రహ్మం అర్థమైందండి. ఏమిట్రా అర్థమైంది? ఉనికి ఎరుక చెప్పారు కదా మీరు, ఉండడం తెలుసుకోవడం, నేను ఉంటున్నాను నేను తెలుసుకుంటున్నాను, అయిపోయింది బ్రహ్మ జ్ఞానం అన్నాడు. అది కాదు నాయన, ఉనికి ఎరుక ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ ఇవన్నీ మాటలు తిరిగి చెప్పడం కాదు, చిలకము పలుకుల్లాగా. ఈ యొక్క నామరూపాలన్నీ సత్యం కాదు మిథ్యాత్వ నిశ్చయం చేసే వరకు నీకు శాంతి లభించదు. అది ప్రభిలాపనం చెయ్యాలి. ఈ పేర్లు రూపాలన్నీ కూడా నిజంగా లేవు అని తెలుసుకోవాలి. ఎప్పుడు ఇట్లా ఈ కుండ లేదు అని తెలుసుకున్నట్లు, కుండ చూస్తూనే కుండ లేదు, మన శరీరాన్ని చూసుకుంటూనే ఇది శరీరం లేదు, ఏముంది చర్మం, దాని వెనకాల మాంసం, దాని వెనకాల రక్తం, దాని వెనకాల ఎముకలు, అస్థిపంజరం, ఇవన్నీ చెప్పంగానే కొంచెం కష్టంగా ఉంటుంది వండి. చూసారు ఎప్పుడన్నా అస్థిపంజరాన్ని? దానికి ఒక తొడుగు, అస్థిపంజరానికి ఒక తొడుగు, ఆ అస్థిపంజరం లోపల అంత ప్యాకేజ్, లివర్, కిడ్నీలు, హార్ట్, స్టమక్, ఇవన్నీ లోపల ఉన్నాయన్నమాట, ఇంటెస్టైన్లు. ఒకసారి మీరు చూసుకోండి లోపల ఎట్లా ఉంటుంది శరీరం అని, మన అస్థిపంజరం, మన పుర్రె, ఇన్ని తలుచుకుంటేనే తెలిసిపోతుంది. ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా అక్కడ చూడాలి. ఏమిట్రా నువ్వంటే మాయా, అట్లా కనపడుతున్నది నాయన, ఏమీ లేదు, ఇది నిత్యమని, ఇది చనిపోతుందని, పుట్టుక ఉంటే కదా చనిపోవడానికి, అసలు అది ఒక వికారం, మట్టి వికారమే కదండి కుండ. కనుక నేనున్నాను నేనున్నాను అంటుండి ఉన్నదెవరు? బ్రహ్మ ఉన్నాడు. ప్రకృతి వికారం ఇది, ఇది మాయా వికారం, ప్రకృతి వికారం, ఇది కన అట్లా ఉన్నదే కానీ ఇది అసలు నేను కాదు. చెయ్యి నేనవుతానా, ముఖం నేనవుతానా, కళ్ళు నేనవుతాను, ఇవన్నీ మాంసం, మాంసం. నేను అనేది నేను అంటున్నది మీరు ఆ బ్రహ్మానికి, శరీరానికి కాదు నిజంగా. ఆ నేను నేను అనేవాడు ఎవడైతే ఉన్నాడో, ఈ శరీరం మనస్సుతో కలిసేటప్పటికీ అహంకారం వచ్చేసి ఆ అహంకారం అంటున్నది నేను నేను అని. అసలు ఆ నేను అనేది బ్రహ్మమునకే చెందుతుంది కానీ ఆత్మకే చెందుతుంది కానీ శరీరానికి కాదు. ఈ శరీరానికే చెందితే నేను పసిపిల్లవాడుగా పుట్టినప్పుడు ఈ శరీరం ఇంత ఉందా? లేదు కదా. ఈ శరీరం మారుతూ ఉన్నది కానీ నేను మారలేదు కదా. నేను పుట్టినప్పుడే ఆ నేనే ఈ నేను, ఈ నేనే మళ్ళీ 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను. ఆ నేనులో మార్పు లేదు, శరీరం మారుతోంది, బుద్ధి మారుతోంది, మనసు మారుతోంది, నేనులో మార్పు లేదు. మారనటువంటిది నేనవుతానా, మారేటటువంటిది నేనవుతానా? మారనటువంటిది నేనే కానీ మారేటటువంటిది నేను కాదు. అందుకని ఈ బీజం అనేటిది దీనికి తీసేయడం, లాగవేయడం, లేకపోతే దానికి ఒక ఉనికి అనేటి నిత్యం అనేటువంటి మాటలు వర్తించవు. అసౌ న నిత్య న ఉచ్చేది. అదేవిధంగా యథా తద్వత్ ధర్మేషు యోజన. ఉదాహరణలో ఎట్లాగైతే మాయా అంకురం, ఆ బీజాలన్నీ చూశారో నిజం కాదని తెలిసిపోయిందో, అవి నిత్యమని ఉచ్ఛేదమని వాటి మాటలు వర్తించవు. అదేవిధంగా జీవులకు కూడా ధర్మేషు అంటే ఈ జీవులందరికీ కూడా దీన్ని మనం ఇలాగే యోజన చేయాలి. యోజన అంటే అండి ఇందాక ఉదాహరణలో ఎట్లాగైతే అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇక్కడ కూడా పేరుంది చూసారా, పేరు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎప్పుడు పుట్టాడు, ఏమైంది, ఇవన్నీ వివరాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా నిజం కాదు. అదేవిధంగా యోజన చేయాలి ఇక్కడ కూడా. అక్కడ ఏవైతే చెప్పావో అది నిత్యము కాదు, దాన్ని నాశము చేయలేవు. ఇదే విధంగా ఇక్కడ కూడా ఇది పుట్టిందనో దీనికి నాశం ఉందనో ఏమీ లేదు, ఇది వికారం చెందుతున్నది, పుట్టినట్లుగా నాశం అవుతున్నట్లుగా, మట్టిలో నుంచి పుట్టింది మట్టిలోకి వెళ్ళిపోతుంది. అసలు సంగతి మర్చిపోయినాం, పంచభూతాల నుంచి పుట్టింది పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ కాసేపు నేను నేను అని చెప్పి డ్యాన్స్ చేస్తోంది కొండపల్లి బొమ్మలాగా. కొండపల్లి బొమ్మ కూడా ఆడుతుంటుంది చూసారా, పైన ఇట్లా తడితే ఊగుతుంది. మనం కూడా అంతే, కాసేపు ఈ యొక్క కొద్ది సంవత్సరాల్లో కొన్ని దశాబ్దాలు ఇక్కడ ఉంటాం, ఇంత నాటకం ఆడుతున్నాం, సత్యం అనుకుంటూ సత్యం అనుకుంటూ వచ్చాం వచ్చాం వచ్చాం, ఏముంది, ఉన్నాం ఉన్నాం ఉన్నాం, వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం, ఇదే కదా కథ. వచ్చాడు ఉన్నాడు వెళ్ళాడు, పాపం వెళ్ళిపోయినాడండి, ఈయనేదో పర్మనెంట్గా ఉంటున్నట్టు, పాపం వెళ్ళిపోయినాడండి, నువ్వేదో పర్మనెంట్గా ఉంటున్నట్టు. ఎంత ఆశ్చర్యం చూడండి. అదే ధర్మరాజుని అడిగాడు ఆ యక్షుడు, అన్నిటికంటే ఆశ్చర్యమైనటువంటిది ఏమిటి ఈ ప్రపంచంలో అని అడిగితే ధర్మరాజు చెప్పాడు, మనిషి తనకు మరణం ఉన్నదనే విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోడు. అందరి మరణాన్ని చూసి పాపం చనిపోయినాడు, పాపం చనిపోయినాడు అంటుంటాడు, కానీ వీడు ఒకరోజు పోతాడు అన్న సంగతి జ్ఞాపకం ఉండకపోవడమే ఆశ్చర్యకరమైనటువంటిది అన్నాడు. ఫుల్ మార్క్స్ అన్నాడు యక్షుడు, ఫుల్ మార్క్స్. యమధర్మ ధర్మరాజు చెప్పినటువంటి ఆన్సర్స్ అన్నిటికీ 100 మార్క్స్ ఇచ్చేశాడు యక్షుడు. అంత గొప్పవాడు ధర్మపుత్రుడు. సరే, యోజన. అంతవరకు బీజం అంకురం బాగానే ఉంది నాయన, అదేవిధంగా దీనికి కూడా యోజన చేయమంటున్నాడు. ఇది పుట్టిందని, నిత్యమని, అనిత్యమని, ఇది పోతుందని. అసలు పుట్టనే లేదు, పోయేది లేదు. నేను పుట్టలేదు, శరీరం ప్రకృతి యొక్క మార్పు. దానికి పుట్టుకాని పేరు పెట్టాం మనం, అంతేకాని దాని వికారం అది. ఇప్పుడు కుండ పుట్టిందా? మట్టి వికారం కుండ. కుండ నిజంగా పుట్టిందా అండి? మరి ఎందుకు డేట్ ఆఫ్ బర్త్? పుట్టితే కదా, మట్టి వికారం కదా ఇది. అంతే, మట్టి వికారం. భూమిలో నుంచి వచ్చింది, భూమిలోకి పోతున్నది. ఈ మట్టి వికారాన్ని పెట్టుకుని ఇదొక కుండ. తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట కాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. తూటులు తొమ్మిది, తొమ్మిది నవరంధ్రాలు ఉన్నాయి, తొమ్మిది ద్వారాలు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ను చెప్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. తర్వాత కారిక యోజన చేయాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే యోజన మాత్రం మర్చిపోతాం. మాయ బీజం అంకురం, ఇది మాయ బీజం లాంటిది, అంకురం లాంటిది. నిజంగా లేదు, కనపడుతున్నది నిజంగా లేదు. చాలా చాలా ప్రయాణం చేయాలి, ఇంకా ఉన్నాయి చాలా మైళ్ళు ముందుకు వెళ్ళాలి. నాజేషు సర్వధర్మేషు శాశ్వత శాశ్వతాభిదాం యత్ర వర్ణాన వర్తంతే వివేకస్తత్ర నోచ్యతే. న అజేషు సర్వధర్మేషు, సర్వధర్మేషు మీన్స్ ఈ జీవరాశులందరి విషయంలో ఏవైతే మనం పుడుతున్నాయి పుడుతున్నాయి అని అంటున్నామో, మన కంటికి కనపడుతున్నాయో అన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి ఉంది కదా, మళ్ళీ ఎక్స్పైరీ డేట్. ఈ రెండు మాత్రం ఖాయం, మరేదైనా ఖాయమో కాదో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు. అందుకని ముందు మనం ఏదైనా కొంటే ఏం చేస్తాం, ఎప్పుడు తయారు చేశాడో చూస్తాం, మళ్ళీ ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుందో చూస్తాం. ఇది మనం చూసేది. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు ఎక్స్పైరీ డేట్లు చూస్తున్నాం మనం, మనది మాత్రం ఏమండి ఆ ఎక్స్పైరీ డేట్ సంగతి చెప్పకండి, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పోవడం ఇష్టం ఉండదు, ఇంకా ఉండి తినాలి కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ తినాలి కదా, నేను ఎక్స్పైరీ అయిపోతే ఎట్లా. అందుకని ఎక్స్పైరీ డేట్ అంటే అందరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టం ఉండదు అస్సలు. ఎందుకంటే ఇంకా ఉండాలి నేను, ఇంకా అనుభవించాలి నేను అనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒకటే మార్గం, ఆ భయం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి తెలుసా? అన్ని శరీరాల్లోనే నేనే ఉన్నా, ఈ శరీరం పోతే ఆ శరీరం అనుభవిస్తున్నాను లేదా, ఇంతకంటే మంచి అవకాశం ఏమైనా ఉందా మనకు చూడండి. ఇప్పుడు ఈ శరీరమే నేను అనుకుంటే ఈ శరీరం పోతుంది, నేను ఇంకేమి అనుభవించలేను, నేను పోతున్నాను అని భయపడాలి. అవునా, నేను అన్ని శరీరాల్లో ఉన్నాను, ఈ శరీరం పోయినా పర్వాలేదు, ఈ శరీరం ఒక శరీరం పోతే ఏంది, ఒక బుడగ నీటి బుడగ, ఎన్ని బుడగల్లో ఉన్నాను నేను, నీరుగా అనుకుంటే నేను ఆ బుడగ నేను పోతానేమో పోతానేమో అంటుంది, పోతుంది ఎట్లాగైనా. అట్లా అనుకుంటే దిగులు. ఆ బుడగ ఏమనుకోవాలి అసలు? జ్ఞానం వస్తే దానికి, నేను నీటినే కదా, బుడగ రూపం పోయినా కూడా నేను నీరుగా ఉంటానా ఉండనా, అప్పుడు ఆ బుడగకి దిగులు ఉండదు కదా. మనం కూడా అంతే, నేను ఆత్మగా అనుకుంటే, ఆత్మని నేనై ఉన్నప్పుడు ఒక శరీరంలోనే ఉన్నాను, నేను అన్ని శరీరాల్లో ఉన్నాను. ఒక శరీరం ఎక్స్పైరీ అయితే ఏమిటి, నాకేంటి బాధ? నేను శరీరం అనుకుంటే ఎక్స్పైరీ బాధను కలిగిస్తుంది. నేను అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు నాకు ఎక్స్పైరీ లేదు, శరీరానికి ఎక్స్పైరీ ఉంది. కానీ నేను ఈ శరీరంలో లేకపోయినా ఆ శరీరంలోనే ఉంటూనే ఉన్నాను, ఎప్పుడు ఇంకొక శరీరంలో ఉంటున్నాను అని అనుభవిస్తున్నావా లేదా? ఇది ఓల్డ్ అయిపోయింది, పళ్ళు లేవు, పోయింది, పోనీ పోనీ ఇంకో శరీరంలో ఆనందంగా అనుభవిస్తున్నాం కదా. కనుక అలా ఆనంద జ్ఞానం వస్తే ఎక్స్పైరీ డేట్ గురించి దిగులుంటుందా? పోతే పోని ఈ శరీరం, ఇంకొక శరీరం, ఇంకొక శరీరం. అంటే ఇప్పుడు నేను ఆత్మగా అనుకుంటే నాకు ఎక్స్పైరీ లేదు అని తెలిసినప్పుడు నేను పర్మనెంట్. పర్మనెంట్ ఎంత పర్మనెంట్? ఎంత పర్మనెంటా? ఎప్పుడూ ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాను ఆత్మ అని తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంది. ఈ శరీరాన్ని పట్టుకొని వేళ్లాడుతూ ఉంటే ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుందో, ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుందో దిగులు పట్టుకుంటుంది. చూసారా? కనుక దిగులు పోవాలంటే ఏమిటి మార్గం తెలుసా? ఎక్స్పైరీ డేట్ ఉన్న శరీరాన్ని నేను కాదు అని తెలుసుకుంటే ఎక్స్పైరీ డేట్ లేనటువంటి ఆత్మని నేను, సత్యాన్ని, అది కంటి కనపడదు కదా. ఈ అభిమానాన్ని వదిలిపెట్టు. ఈ ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ, నువ్వు ఆపలేవు దీనికి, ఎప్పుడనేది చెప్పలే. అందుకనే ఆ చెప్పుంటే బాగుండేదన్నాడు, చెప్పితే అసలు నిద్రపో. ఆ తక్షుడు చూశారా పరీక్షితుని, 7 రోజులు సెలవు టైం ఇచ్చాడు పరీక్షిత్తుకి. 7 రోజులు ముందే తెలిసింది చనిపోతానని. చూడండి గొప్పతనం, 7 రోజులు ముందే తెలిసింది మనకు, 7 సెకండ్లు కూడా ముందు తెలియటల్లా. 7 రోజులు ముందు తెలిసినా కూడా ఒంటి స్తంభం మీద సముద్రంలో మధ్యలో ఒంటి స్తంభం కట్టించుకున్నాడు, ఒంటి స్తంభం మీద ఉన్నాడు, పైన ఉన్నాడు. ఏమైనా సరే ఈ శరీరాన్ని రక్షించుకోవాలనుకున్నాడు. ఆ శాపం ఆగలేదు. చూసారా ఎలా వచ్చింది లోపలికి? ఏమీ రావడానికి వీల్లేదు అస్సలు. పాములు ఎట్లా వస్తాయి రావడానికి? ఎంత అంత జాగ్రత్తగా కట్టాడు ఆయన, ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. అంతా మెటల్ డిటెక్టర్స్తో చెక్ చేస్తారు ఎవరు లోపలికి వెళ్ళినా సరే. ఈ తక్షకుడు ఎట్లయినాడు చూసారా? తెలుసా కదా అసలు, అది చదవాలి. ఎన్నిసార్లు చదవాలి తెలుసా? వందల సార్లు చదవాలి. ఆ తక్షకుడు పండు లోపలికి వెళ్ళాడు, పండులో దూరాడు. ఆ పండును ఒలుచుకున్నాడు పరీక్షిత్తు ఓపెన్ చేయంగానే ఏమైంది? తక్షకుడు బయటకు వచ్చాడు. పరీక్షిత్తు ఆశ్చర్యపోయినాడు, నేను ఇంత రక్షించుకోవాలనుకున్నాను నన్ను, కానీ కాలం అనేటువంటిది ఎవరు ఆపలేరు, కనుక దాన్నిగా అంగీకరించు, భయం ఉండదు. సరే ఇక్కడ చూడండి, అజేషు సర్వధర్మేషు. ఈ జీవరాశులన్నీ కూడా అజేషు, వీటి యందు పుట్టుక అనేది లేదు. అజేషు అంటే జన్మ లేనటువంటి, జన్మ లేనటువంటిది ఏది? ఆత్మ. ఆత్మకి జన్మ లేదు, శరీరానికి జన్మ ఉన్నది. ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉన్నదా లేదా? ఉన్నది. ఆత్మ ఉండడం వలనే కదా శరీరం ఉన్నది. కనుక ఏది ఉంటే ఏది ఉంటుందో అది ముఖ్యమా, రెండవది ముఖ్యమా? ఏది ఉంటే ఏది ఉంటుందో ఆ మొదటిది ఏది చెప్పామో అది ముఖ్యం. ఆత్మ ఉంటే శరీరం ఉంటుంది, ఆత్మ లేకపోతే శరీరం ఉండదు. కనుక ఆత్మ ముఖ్యమా శరీరం ముఖ్యమా? శరీరం అనేటటువంటిది ధర్మం, దీనికి ధర్మం ఉన్నది, జీవుడు ఇది. ఇది ఉండాలి అంటే జన్మ లేనటువంటి ఆత్మ ఉన్నది, బ్రహ్మ. అది నేను అసలు, ఈ శరీరం కాదు. ధర్మేషు అజేషు అన్నాడు. అజేషు అంటే జన్మ లేనటువంటి, అజం అంటే ఏమిటి? జన్మ లేనటువంటి. అజేషు జన్మ లేనటువంటి బ్రహ్మము సర్వధర్మేషు, ఈ యొక్క అన్ని శరీరాలందు ఉన్నటువంటి. కరెంటుకి పుట్టుక ఉన్నదా? బల్బుకు పుట్టుక ఉన్నది, ఫ్యాన్కి పుట్టుక ఉన్నది. బల్బుకు కరెంటుకి, ఎలక్ట్రిసిటీకి పుట్టుక లేదు కదా, అది ఎప్పుడూ ఉంటుంది. ఏదో అది ఎప్పుడూ ఉన్నది, కంటికి కనపడకపోయినప్పటికీ కూడా ఎప్పుడూ ఉన్నది. అదేవిధంగా ఈ శరీరాలన్నిట్లో ధర్మేషు అజేషు అంటే పుట్టుక లేనటువంటి ఆత్మ శాశ్వతం అశాశ్వతీ భిదా. ఇది నిత్యము అనిత్యము అనే మాట అవసరమా? మళ్ళీ అదే చెప్తున్నారు, ఇందాక చెప్పిందే. శాశ్వతం అంటే నిత్యమని, అశాశ్వతమని. సర్వధర్మేషు అజేషు, శాశ్వత అశాశ్వత వివేక న ఉచ్యతే. ఈ వివేకం అంటే ఏమిటి? ఈ విభజన, ఇది నిత్యం అండి, ఇది అనిత్యం అండి. లేనిదానికి నిత్యం అనిత్యం అని పేరు ఎలా పెడతావు? నువ్వు కల్పించుకున్నావు, ఇది సత్యం అనుకుంటున్నావు, ఇది సత్యం కాదు, దీనికి శాశ్వతం అని అశాశ్వతం అని ఎలా పేరు పెడతావు? పాము ఉదాహరణ చెప్తే బాగా అర్థమైంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ బ్లాక్ అయిపోతుంది. అందుకని దానికి చెప్పలేవు. అదే అన్నారు క్రింద చూడండి, ఎత్ర వర్ణాహన వర్తంతే, దాన్ని గురించి చెప్పడానికి మాటలు లేవు అంటున్నారు. వర్ణాహ అంటే ఏమిటి? మాటలు. ఎత్ర అంటే బ్రహ్మయందు, బ్రహ్మయందు వర్ణాహ, వర్ణ పద వచన వాక్య పద్య గద్య ఇవన్నీ లేవు. నువ్వు గద్య రూపంలో చెప్పలేవు, పద్య రూపంలో చెప్పలేవు, వాక్య రూపంలో చెప్పలేవు, ఏమీ చెప్పలేవు అన్నారు. వర్ణాహ న వర్తంతే అంటే దానికి ఒకదాని గురించి చెప్పాలి అంటే దానికి జాతి కానీ గుణం కానీ క్రియ కానీ ఏదన్నా ఉండాలి. ఆత్మలో జాతి లేదు, గుణము లేదు, క్రియ లేదు, ఏమీ లేదు. అది ఒక ద్రవ్యము కాదు, దానికి ఒకదానితో సంబంధము లేదు. దానికి వర్ణం ఎట్లా వర్ణిస్తావు? దాన్ని న వర్ణాహ అంటే దాన్ని వర్ణించలేవు అన్నారు. ఎతో వాచో నివర్తంతే, వాక్యాలు పదాలు వెనక్కి వచ్చేస్తాయి దాని గురించి మాట్లాడాలి అంటే. వర్ణాహ న వర్తంతే అంటే శబ్ద ప్రవృత్తి నిమిత్త అభావ. శబ్దాలు ప్రవృత్తి ప్రవర్తించవు అక్కడ. శబ్ద ప్రవృత్తి నిమిత్త అభావ అని అర్థం. బ్రహ్మయందు ఇవన్నీ లేవు అన్నారు. అందుకని మనకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా అందరం ఏం చెప్తాం, ఒక వ్యక్తి ఈ యొక్క మంచి అలవాట్లు యోగా చేస్తూ మంచి అలవాట్లతో ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్తున్నాం. మంచి అలవాట్లు లేకుండా, యోగా చేయకుండా, సూర్య నమస్కారాలు చేయకుండా, మంచి అలవాట్లు లేకపోతే, మంచి ఆహార నియమం లేకపోతే అనారోగ్యాల పాలవుతాడు అంటున్నాం. వినడానికి చాలా ఆనందంగా ఉంది కదా విషయం. కానీ కొంతమంది యోగా చేయరు, మంచి అలవాట్లు ఉండవు, ఏమి నియమాలు ఉండవు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకడేమో అన్నీ చేస్తాడు, యోగా చేస్తాడు, అన్నీ ఆహార నియమాలు పాటిస్తాడు, రోజు జాగ్రత్తగా కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు అన్నీ చూసుకొని చూసుకొని తింటుంటాడు, కానీ వీడికి రోగం వచ్చింది. ఒకడు అన్నీ చేసినా కూడా, అన్నీ వైలేట్ చేసినా కూడా రోగం రాలే, వీడికేమో రోగం వచ్చింది. ఇదేమిటండి, మేము అనుకున్నాం ఇట్లా ఉంటే అట్లా ఉంటే రోగం రాదనుకున్నాం కదా. వాడు ఏమి చేయలేదు, రోజు క్యాషు నట్స్ తింటూ ఉన్నాడు, కూర్చొని తింటున్నాడు, వాడు బాగానే ఉన్నాడు, చూసిందల్లా తింటున్నాడు, వీడు ఇన్ని నియమాలు ఉంటే వీడికి వచ్చిందేమన్నాడు. డాక్టర్ని అడిగితే తెలియదు అన్నాడు. ఏమిటన్నారు, అదే అనిర్వచనీయం అన్నారు. అందుకని ఎందుకు జరిగింది వీడికి ఇట్లా, వీడు ఇన్ని చెడు అలవాట్లున్నా వీడు బాగానే ఉన్నాడు గుండ్రాయిలాగా, వీడు అన్ని పాటిస్తుంటే పాపం వీడికి ఏమిటి వచ్చిందంటే, ఏమిట్రా కారణం అంటే ఏం చెప్తారు చెప్పండి మీరు, ఏమి సమాధానం ఇవ్వగలరు, దాన్ని నిర్వచనం చేయగలరా అసలు మన మాటలతో? డాక్టర్లు కూడా ఏమి కారణం చెప్పలేకపోతున్నారు. అందుకని మనకు మాయ బాగా అర్థం కావాలంటే డాక్టర్స్ మెడికల్ టర్మ్లో చెప్పాలి. ఏమండి ఎలర్జీ అంటే ఏమిటండి అని అడిగితే ఏం చెప్తారు, ఏమి ఎలర్జీ, ఎన్ని ఎలర్జీలు ఉన్నాయో తెలుసా? ఒకటికేమో దూది ఎలర్జీ, ఒకటికేమో కాయల ఎలర్జీ, ఒకటికేమో పండు ఎలర్జీ, ఒకటికేమో అత్తగారి ఎలర్జీ, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎలర్జీ. అసలు ఎలర్జీ అంటే ఏమిటి అండి చెప్తే వేదాంతలను చెప్పాలంటే మాయా. మనం మాయ అని ఏదైతే అంటారో డాక్టర్స్ టర్మ్లో అది ఎలర్జీ అని పేరు. అసలు ఎలర్జీ అనేది ఒకటి ఉన్నదా, ఎలర్జెంట్ ఎలర్జీ అనేది అది, మాయ ఎట్లాగో ఎలర్జీ అనేది అది. ఏమిట్రండి ఎలర్జీ అంటే, అదేనండి అర్థం కావటం లేదన్నాడు. ఏమిట్రా నీకు ప్రాబ్లం అంటే, డాక్టర్స్ ఎలర్జీ అన్నారండి అన్నారు. ఏమిందుకని ఎలర్జీ అన్నారంటే, అసలు వాళ్ళు కనుక్కోలేకపోయినారండి నా ప్రాబ్లం, ఎందుకంటే మాయను కనుక్కోలేం కదా, ఎలర్జీని కూడా కనుక్కోలేం. డాక్టర్లు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తూ ఉంటారు మన మీద ఎక్స్పెరిమెంట్, వీడికి ఈ మందు పనిచేస్తుందో లేదో. అందుకని ప్రిక్ టెస్ట్ అంటారు, చూసారా ప్రిక్ టెస్ట్, అలా టెస్ట్ చేస్తూ ఉంటే చేస్తుంటే ఒకవేళ ఇది పని చేయొచ్చేమో, ఒకవేళ ఇది పని చేయొచ్చాము, ఈ కాయ తింటే ఎలర్జీ వచ్చిందా, ఆ కాయ తింటే ఎలర్జీ వచ్చిందా, ఈ పండు తింటే ఎలర్జీ వచ్చిందా అని నిర్ధారణ చెయ్యలేవు. మాయా ఇది అని వర్ణించలేవు నువ్వు. అందుకని నిత్యమని శాశ్వతమని అశాశ్వతమని ఇవన్నీ దేనికి రా, నువ్వు చెప్పే పేర్లన్నీ అవసరమా, ఇవి వర్తిస్తాయా? న వర్ణాహ వివేక తత్ర న ఉచ్యతే. వివేక అంటే ఈ వివేచనం, డిస్టింక్షన్ అంటారు. వివేకం అంటే ఏమిటి? ఇది ఇట్లా, ఇది ఇలా, ఇది ఇంతే అని ఎలర్జీని ఎట్లాగైతే చెప్పలేము. ఈ మా జీవరాశులు పుట్టడం, ఇవన్నీ చనిపోవడం, వీటన్నిటికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ నిజంగా నువ్వు చెప్పలేవు. వర్ణాహ న వర్తంతే. అందుకని కేటగరైజేషన్ అంటారు. ఇది ఇట్లా, ఇది ఇది అని తెలియదు. ఎందుకు పోవాలి మనం చనిపోవాలి శరీరం చెప్పండి? చెప్పలేవు. ఎప్పుడు చనిపోతుంది? చెప్పలేవు. ఎందుకు చనిపోతుంది? చెప్పలేవు. ఎందుకు పుట్టావు? చెప్పలేవు. కర్మం ఉందా, జన్మం ఉందా? చెప్పలేవు. మరి ఏమిట్రా చెప్పుతావు అన్న? ఏమి చెప్పలేను. అదే కదా అఘటిత ఘటనా పటీయసి మాయా అన్నాడు. ఏదో పెద్ద మనం తెలుసు అనుకుంటూ భుజాలు ఎగరేస్తూ కాలర్ ఎగరేస్తూ తిరుగుతుంటాడు కాసేపు, కాకి ఎగిరినట్లు ఎగురుతుంటాడు. ఇక్కడ ఏమీ తెలియదు. తను ఎందుకు పుట్టాడో తెలియదు, ఎక్కడికి పోతాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఇంకేమిట్రా నీకు తెలుసు అంటే, అది తప్ప అది తప్ప అన్నీ తెలుసు అన్నాడు. ఇంకా అసలు తెలుసుకోవాల్సింది తెలియలేదు, ఎన్ని తెలిసి ఏం ప్రయోజనం? అన్నీ తెలుసుకున్నానన్నాడు. ఏం తెలుసుకున్నావు? నువ్వు ఎందుకు పుట్టావో నాకు చెప్పన్నాడు. ఓకే, అది నువ్వు ఎందుకు ఎప్పుడు పోతావో తెలుసా? అది తెలియదు. ఈ రెండు తెలియవు, మిగతావన్నీ తెలుసుట. అన్నీ తెలియనట్లే అన్నారు తర్వాత కారిక.
యథా స్వప్నే ద్వయాభాసం చిత్తం చలతి మాయయా తథా జాగ్రద్వయాభాసం చిత్తం చలతి మాయయా యథా. ఎలాగైతే ద్వయాభాసం రెండుగా మనకు కనపడుతున్నాయో ఉన్నట్లుగా, ద్వయం అంటే రెండు, ఆభాసం అంటే కనపడడం, చిత్తం చలతి, చిత్తం అంటే మనస్సు. ఈ కారిక తర్వాత కారిక కూడా 61-62 మూడవ అధ్యాయం అద్వైత ప్రకరణంలో 29-30 కారికలు. ఇక్కడ 61, అక్కడ 29, ఇక్కడ 62, అక్కడ 30 కారిక అద్వైత ప్రకరణంలో మూడో అధ్యాయం. అద్వైత ప్రకరణం మాండుక్య ఉపనిషత్తుది. ఓకే. యథా స్వప్నే కలయందు, స్వప్నం అంటే మనం కలకనేటప్పుడు, ద్వయాభాసం రకరకాల ఏనుగులు, కొంగలు ఇవన్నీ చూస్తుంటాం కదా, పక్షులు ఇవన్నీ రకరకాల జంతువులు అన్నీ చూస్తున్నాం నిద్రలో కలలు వచ్చినప్పుడు. ద్వయాభాసం అంటే అనేక రకాలైన చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? ఏమండి ఎక్కడి నుంచి వచ్చినాయండి అవన్నీ అన్నారు. చిత్తం చల్లతి, చిత్తం అంటే మనస్సు. అక్కడ మనస్సు అన్నాడు, ఇక్కడ చిత్తం అంటున్నారు. మనశ్చలతి మాయయ అన్నారు ఆ శ్లోకంలో అద్వైత ప్రకరణంలో, ఇక్కడ చిత్తం అంటున్నారు. చిత్తం అంటే మనస్సే. చిత్తం చలతి, నీ యొక్క మనస్సే కదా చలిస్తున్నది. చిత్తం చలించినప్పుడు కలలో, ఆ కల వల్ల అన్నీ కనపడుతున్నాయి. నిజంగా లేవు కదా అవి. చిత్తం చలతి మాయయ, నీ నిద్రలో కలలో కనపడ్డవన్నీ కూడా చిత్తం వలన కనపడ్డాయి. అదేవిధంగా తథా, అదేవిధంగా జాగ్రత్త ద్వయాభాసం, ఈ మెలకు ఉన్నటువంటి ఈ ప్రపంచం కూడా అంతే అన్నారు. చిత్తం చలతి మాయయ, ఇక్కడ కూడా మనస్సు యొక్క మాయ వలన, మనస్సు చలనం వలన మనకు కనపడుతున్నాయి అన్నారు. అందుకని మనం నిద్రపోయినప్పుడు కలొచ్చినప్పుడు మనస్సు పరిణామి కారణం కాదు. మనసు పరిణామం చెందలే, పరిణామం చెందకుండానే అన్ని రకాలుగా కనపడుతోంది. మన మనసు ఏనుగుగా మారిందా నిజంగా? సింహంగా మారిందా నిజంగా? మారలేదు కదా. అంటే పరిణామం చెందలేదు కదా. అంటే ఏ కారణం అయి ఉండాలి? అది వివర్త కారణం. ఇక్కడ తాడు మార్పు చెందకుండా పాముగా కనపడుతున్నది, మార్పు చెందలేదు. మార్పు చెందకుండానే పాముగా కనపడింది. రోప్ ఈజ్ ఇంటాక్ట్, తాడు తాడుగా అట్లాగే ఉన్నది, పాముగా కనపడినా కూడా దాన్ని వివర్త కారణం అన్నాం. అదేవిధంగా కలలో మనస్సు మారకుండా వివర్త కారణంగా ఉంటూనే అనేక వస్తువులుగా తను కనపడుతున్నది మనస్సు. అక్కడ తాడు ఎట్లాగైతే ఉండి పాముగా కనపడిందో మారకుండా, ఇక్కడ మనస్సు కూడా మారకుండా అలాగే ఉంది. మారలేదు కాబట్టి పొద్దున్నే లేవగలిగాం మనం. మనస్సు మారిపోయి ఉంటే పాలు పెరుగు అయిపోయినట్లు, పెరుగు అయిపోయిందండి పాలు లేవండి అన్నట్లుగానే మన మనసు సింహం అయిపోయింది అనుకోండి, ఉదయాన్నే చేస్తే మనస్సు లేదు మనకు, అట్లా అయిపోతాం. ఎంత డేంజర్! అందుకని కలలో మనస్సు వివర్త ఉపాదాన కారణం. రెండో లైన్ ఇంపార్టెంట్, అది ఉదాహరణ మొదటి లైన్. రెండో లైన్లో ఏం చెప్తున్నారు, తథా జాగ్రద్వయాభాసం. ఇక్కడ మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, కలలో కల సృష్టి జీవ సృష్టి నా మనస్సు ద్వారా, కానీ ఈ జాగ్రత్ ప్రపంచ అనేటువంటిది అంతఃకరణ వృత్తి ద్వారా స్వప్న సృష్టి. నా అంతఃకరణలో నుంచి వచ్చిన వృత్తి వచ్చింది, స్వప్నం వచ్చింది, కానీ ఈ ప్రపంచం అనేది అంతఃకరణ వృత్తి ద్వారా సృష్టింపబడింది కాదు. మరి దేని ద్వారా సృష్టింపబడిందంటే మాయావృత్తి ద్వారా. చైతన్యం బ్రహ్మ, మాయాసహిత చైతన్యం బ్రహ్మ ద్వారా, ఈ వృత్తి ద్వారా ఈ ప్రపంచం సృష్టింపబడింది. కాస్మిక్ మైండ్ అంటారు దీన్ని, కాస్మిక్ మైండ్, ఈశ్వరాస్ మైండ్. ఇది ఇండివిజువల్ మైండ్. ఈ ప్రపంచం అంతా నువ్వు సృష్టి చేశావా? లేదు కదా. కనుక దీన్ని ఈశ్వరాస్ మైండ్ అంటారు, కాస్మిక్ మైండ్. మాయా ఇది సృష్టి చేసింది. కళ ఎవరు సృష్టి చేశారు? నేను సృష్టి చేసుకున్నాను. అది జీవ సృష్టి. ఈ జగత్తు కాస్మిక్ మైండ్ ఆఫ్ ఈశ్వర, ఈశ్వరుడికి కాస్మిక్ మైండ్ అంటారు. మందేమో వ్యష్టి మైండ్, మైక్రో మైండ్, ఆయన మ్యాక్రో మైండ్. మైక్రో మైండ్ ద్వారా కళ వస్తే మ్యాక్రో మైండ్ ద్వారా సృష్టి జరిగింది. అర్థమైందా? ఇక్కడ మన మనస్సు, అక్కడ ఆయన మనస్సు, కాస్మిక్ మైండ్ అంటారు. మాయావృత్తి ద్వారా జాగ్రత్ ప్రపంచస్య సృష్టి అని తెలుసుకోవాలి. ఇదంతా నా సృష్టి అంటే మన జ్ఞానం రాగానే అన్నీ పోవాలి కదా, అన్నీ పోవు, అక్కడే ఉంటాయి. అందుకని ఈశ్వర సృష్టి, లేకపోతే మనం ఎప్పుడు పోగొట్టేవాళ్ళం. తర్వాత కారిక, అద్వయం చద్వయాభాసం చిత్తం స్వప్నేన సంశయ. అద్వయం చద్వయాభాసం తథా జాగ్రన్న సంశయః. కలలో చూసిన వస్తువులన్నీ కూడా నిజంగా లేవు, నా మనస్సే అక్కడ ఉన్నది. నా మనస్సే సింహంగా, పులిగా, ఏనుగుగా, విమానంగా, ఇల్లుగా, అన్ని రకాలుగా మారింది. ఒక్క మనస్సే అన్నిగా మారింది, కానీ నిజంగా అవి లేవు. ద్వయాభాసం, అద్వయం ఒకే మనస్సు అంటే నాన్ డ్యువల్. అద్వయం, అద్వయం ద్వయాభాసం అనేక రకాలుగా. చిత్తం స్వప్నే, ఈ చిత్తమే మనస్సే స్వప్నమునందు ఒక్కటే అనేక రకాలుగా కనపడింది. ఇందులో సందేహం ఉందా ఏమన్నా? నా సంశయ, సంశయం లేదు కదా. మొదటి లైన్ అర్థమైంది కదా. ఏమంటే ఎవరికైనా సంశయం ఉందా? ఒకే మనస్సు అనేక రకాలుగా కనపడింది. రెండో లైన్కి అదే విధంగా చెప్పాలి, అద్వయం చద్వయాభాసం తథా జాగ్రన్న సంశయ. తథా కలలో ఎలాగైతే ఒకే మనస్సు అనేక రకాలుగా కనపడిందో అదేవిధంగా ఒకే ఆత్మ చైతన్యం నుంచి, అంటే మాయాసహిత చైతన్యం నుంచి, ఈశ్వరుడు యొక్క మనస్సు నుంచి అనేకంగా కనపడుతున్నాయి, ఒకటే అనేకం కనపడుతున్నాయి. తథా అద్వయం ఈశ్వర మనస్సు చిత్తం తథా ద్వయాభాసం అనేక రూపాలుగా అనేక పేర్లతో కనపడుతోందే కానీ ఒక్కటే ఉన్నది. తథా జాగ్రత్, జాగ్రత్త ప్రపంచం కూడా అంతే. న సంశయ, ఇందులో ఏం సంశయం లేదు. ఏమండి, కళలోది మాత్రం సంశయం లేదండి, జాగ్రత్తది మాత్రమే కొంచెం సంశయంగా ఉంది అన్నారు. అందుకే కదా క్లాసు, అందుకని మళ్ళీ రావాలి వచ్చేవారం. ఇది సంశయం కాదు అని ఎట్లా తెలుసుకోగలుగుతాము?
ఇంకా చెప్తారు తర్వాత కారికల్లో. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.